వెన్నెల పువ్వులు, శ్రీ వెంకయ్య స్వామి వారి దివ్యత్వము, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వెన్నెల పువ్వులు సహస్ర కోటి సూర్యులతో సమానంగా జ్ఞానతేజాన్ని విరజిమ్మి అజ్ఞానపు చీకటిని పారద్రోలుతాడు సద్గురువు. సహస్ర కోటి సూర్యులతో సమానంగా జ్ఞాన తేజాన్ని విరజిమ్మి అజ్ఞానపు చీకటిని పారద్రోలుతాడు సద్గురువు. ఆయన సహస్ర పూర్ణచంద్రుల చల్లదనంతో తమను ఆశ్రయించిన వారి ఐహిక పారమార్థిక తాపాన్ని హరిస్తాడు కూడా. అట్టి పూర్ణ దత్తావతారమైన ఆ శ్రీడీ సాయినాథుని దివ్య తేజమే వివిధ మహనీయుల రూపాలలో వెలుగుతుంది. అది తెలిపే అనుభవాల మణిమాలే ఈ వెన్నెల పువ్వులు అనే ఈ చిన్ని గ్రంథము. ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ గారు. వెన్నెల పువ్వులు ఏకైక కర్తవ్యం. దినయామిన్యే సాయం ప్రాతః శిశిర వసంతే పునరాయతః అని ఆదిశంకరులు అన్నట్లుగా మన జీవితంలో రోజులు రాత్రులు సాయం ప్రాతః కాలాలు శిశిర వసంతాది ఋతువులు తిరిగిపోతున్నాయి. బుద్ధుడు చెప్పినట్లు ప్రతీక్షణము మన మృత్యు వైపు అడుగెడుతున్నాము. ఒక వంక మన జీవితం గడువు తీరిపోతుందని, మనకున్న కాలం హారతి కర్పూరలా అంతరించిపోతుందని, మనం పెనవేసుకున్న మమకారాలు నిరర్ధకాలని తెలుస్తూనే ఉంటుంది. ఎవరూ నివారించలేని, ఎవరూ రక్షించలేని, ఎవరూ తోడు రాజాలని ఆ మహాభయం ఆసన్నమవుతున్నా అందుకు తగినదేమీ చేసుకోనివ్వకుండా ఎన్నెన్నో ఆశలు మమతలు మనకు చుట్టుకుంటాయి. మనం చివరికి మోసపోవటం తథ్యమని తెలిసి నిస్సహాయులమవటమే మహాదుఖము. ఎన్ని పూజలు జపాలు చేసినా మనలో ఎక్కువ మంది జీవితంలో ఇది నిజము. మరి మార్గమేమిటి? ఈ నిత్య సమస్యకు ఋషులు మార్గం చెప్పే ఉన్నారు. మనం మరుస్తూ ఉంటాము. ఆ విషయంలో పండితులు పామరులు ధనికులు పేదవారు ఒకటే. అందుకే భగవంతుడు మహనీయుల రూపంలో అవతరించి కర్తవ్యాన్ని గుర్తు చేయటమే కాక దృఢమైన చేయూత కూడా ఇస్తారు. అందుకే భగవద్గీతలో 4:34 శ్రీకృష్ణుడు కూడా అట్టి వారిని ఆశ్రయించమని అత్యంత ప్రీతిపాత్రుడైన అర్జునునికి ఆప్తవాక్యంగా చెప్తాడు. అట్టి ఆప్తవాక్య సహితమైన గీతాసారాన్ని శ్రద్ధలేని వారికి, ఆసిరి గుణ సంపద కలవారికి చెప్పి వ్యర్థం చేయవద్దని హెచ్చరిస్తాడు. మనలో దానిని స్వీకరించగల వారికి సుగతి, లేని వారికి దుర్గతి తప్పదని స్మరణ. సద్ధర్మరూపమైన కర్తవ్యాన్ని ఆచరించి ఆ ధర్మం చూపిన శ్రీరాముడు కూడా వశిష్ఠ విశ్వామిత్రాది ఋషులను సేవించాడు. అవతార పురుషునికైనా తప్పని ఆ కర్తవ్యం మనకెలా తప్పుతుంది? దీనిని అశ్రద్ధ చేసిన వారికి రాత్రి పగలు శిశిర వసంతాది ఋతువులు నిరర్ధకమైన ఆవేదనగా గడిచిపోక ఏమవుతాయి? అట్టి ఆప్తవాక్యాన్ని అనుసరించగల వారికి ప్రతీక్షణము సార్థకం కాక ఏమవుతుంది? మన లౌకికమైన కర్తవ్యం మాత్రం నిర్వర్తించి మనసా వాచ కర్మణ అట్టి మహనీయులను ఆశ్రయిస్తే మన లౌకిక సమస్యలు ఏమి కావాలి అన్న ఆందోళన మనను నీడలా భయంలా వెంటాడుతుంది. అందుకే మనకట్టి అవకాశం ఇవ్వడానికే వారు మన లౌకిక సమస్యలను అవలీలగా దాటిస్తారు. ఉదాహరణకు శ్రీ చుండు నాగయ్య గారు చాలా కాలంగా ఇల్లు వదిలి శ్రీ స్వామివారి సేవలో ఉన్నాడు. ఇంటి దగ్గర నాగయ్య గారి బిడ్డల పోషణ చూడవలసిన బాధ్యత ఆయనకు ఉంది. కనుక ఒకరోజు శ్రీ స్వామివారు నాగయ్యను పిలిచి మీ గ్రామం వెళ్లి నిమ్మ చెట్లు గుచ్చిపెట్టి రమ్మని ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞకు బదులు చెప్పకుండా వారి గ్రామం వెళ్లి నిమ్మ తోట వేసే ప్రయత్నం చేస్తే భార్య పిల్లలు వద్దంటారు. తోటకు కంచె వేయడం, చెట్లకు నీళ్లు పోయడం, దానికి బావి తవ్వడం ఇదంతా కష్టమన్నారు. శ్రీ స్వామివారి మాట యందు అచంచలమైన విశ్వాసం గల నాగయ్య గారు నిమ్మ చెట్లు గుర్చి శ్రీ స్వామివారి సేవకు వచ్చేశారు. భార్య బిడ్డలు ఆ తోటని అయిష్టంగానే పోషించారు. ప్రస్తుతం ఆ తోటపై 100,000 రూపాయలకు పైన నిఖర ఆదాయం వస్తుంది. ఆ విధంగా శ్రీ స్వామివారు నాగయ్య గారి లౌకిక సమస్యని అవలీలగా దాటించారు. ఇదే విధంగా అక్కిం వెంకటరామిరెడ్డి గారికి మిద్దిళ్లు కట్టించి నిమ్మ తోట వేయించి వారి సమస్య తీర్చారు. పి సుబ్బరామయ్య కుమార్తెకి స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం ఇప్పించడమే కాక ఉత్తమ సంబంధం కుదిర్చి వివాహం చేశారు. అంతేకాక ఉద్యోగం బాధ లేకుండా చేసి నిరంతరం గురుస్మరణ ప్రసాదించారు. పెన్షన్ వస్తుంది గనక అన్నం సమస్య లేదు కదా. ఈ విధంగా శ్రీ స్వామివారు తన్ను ఆశ్రయించిన వారి సర్వలౌకిక పారలౌకిక సమస్యలను పరిష్కరిస్తున్నారు. అయితే మనం వారిని హృదయపూర్వకంగా ఆశ్రయించడమే కావాలి. ఇలాంటి సందర్భాలు శ్రీ స్వామివారి చరిత్రలో ఎన్నో. అలా మనకు వారు ప్రసాదించిన చెరిపిని, విశ్రాంతిని వారిని స్మరించి చరిత్ర పారాయణ చేయడానికి వినియోగించుకోవాలని వారి సంకల్పం. అలా చేయని నాడు మన కర్మ మనకు గుణపాఠం చెప్తుంది. వైద్యుడిచ్చిన మందుని పద్యాన్ని అశ్రద్ధ చేస్తే అటు వాడికి ఆ రోగమే బుద్ధి చెప్తుంది. వారెన్నడూ మనకే పరీక్ష పెట్టరు. సర్వజ్ఞులైన వారికి పరీక్ష చేస్తేనే కాని మన సామర్థ్యము అర్హత తెలియకపోవడమేమిటి? విద్యార్థి యొక్క అశ్రద్ధ పరీక్షలను అతడి పాలిట అగ్ని పరీక్షగా మారుస్తుంది. శ్రద్ధావంతుడైతే అతడికి అది పరీక్షా సమయం కాదు, కేవలం విజయ దినమే, పర్వదినమే అవుతుంది. మహనీయుని ఆశ్రయించగల వారికి పరీక్ష ఎనబడు అంతిమ ఘడియే లేదు. జీవితమే పర్వదినము, విజయ ఘడియై అతడు కృతకృత్యుడవుతాడు. కారణం అతడు చేయవలసిన సక్రమంగా పూర్తి చేసిన వాడవుతాడు. ఇలా భూమి మీద మానవులకు మహనీయుల రూపంలో ఎల్లప్పుడూ లభించి కర్తవ్య బోధ చేసి ఆలంబనమిచ్చే కృపా తత్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వర పరబ్రహ్మ స్వరూపి అయి గురువుగా అవతరించే తత్వమే శ్రీ దత్తాత్రేయుడు. ఆ భగవద్ అనుగ్రహమే వివిధ మతాల వారికి వారి వారి ప్రవక్తల మహనీయుల రూపాలలో అవతరించి చేయూతనిస్తూ వచ్చింది. కాలగతిలో ప్రవక్తలు చూపిన ఆచరణ యాంత్రికము లాంఛనప్రాయము అయిపోయినప్పుడు దాని హృదయాన్ని తెలిపేందుకు ఆయా మత సాంప్రదాయాలలో మహనీయులు అవతరించి పిలవగానే భగవంతుడు పలికేలా ప్రార్థించడం ఎలాగో, ధర్మం ఆచరించడం ఎలాగో ఆయా మతస్థుల వారికి తెలుపుతారు. ఇటు మహనీయులందరూ కుల మత భేదాలకు అతీతులుగా ఉండి ఎవరి ధర్మాన్ని వారు సార్థకంగా ఆచరించటము నేర్పుతారు. అట్టి పూర్ణ దత్తాత్రేయ తత్వమే భగవాన్ శ్రీ వెంకయ్యస్వామిగా వెలిసింది. కనుకనే దత్తావతారమైన శ్రీ సాయినాథుని చరిత్ర పారాయణ నామస్మరణ చేసే ముముక్షులకు శ్రీ వెంకయ్యస్వామి వారు తమ ఆశీస్సులు, సేవ, దర్శన భాగ్యాల్ని అనుగ్రహిస్తున్నారు. అటు ఆత్మజ్ఞాని అయిన సద్గురును శరణు పొందడం వలన ఇహ పర శ్రేయస్సుకు అవసరమైనదంతా అదే సమకూడుతుంది. ఇది చిరంజీవి పి సుబ్బరామయ్య విషయంలో ఎలా నిజమైందో తర్వాత చూస్తాము. ఈ ధర్మ సూక్ష్మాన్ని మరచి సద్గురు సేవను అశ్రద్ధ చేసి కేవలం దేవతారాధనలో మునగడం వలన మతధర్మాలన్నీ యాంత్రికము లాంఛనప్రాయము అవుతున్నాయి. దైవారాధకుడు ముముక్షువు సాత్వికమైన దైవ సంపద కలవాడైతేనే రామకృష్ణ పరమహంసను తోతాపురి అని జ్ఞానిని ఆశ్రయించమని ఆదేశించినట్లు దైవం సద్గురుని ఆశ్రయించమని ఆదేశించడం జరుగుతుంది. అతడు రాగ ద్వేషయుతుడైన పామరుడైతే అజ్ఞానంతో అతడు కోరిన కోరికను దైవం నెరవేర్చి గుణపాఠం చెబుతుందని, వారి దుష్ట సంస్కారాలను సంస్కరించదని పురాణ కథలన్నీ నిరూపిస్తున్నాయి. ఉదాహరణకి భస్మాసురుడే సద్గురు అలా కాక అతనిని సంస్కరించి ఉత్తమమైన మార్గంలో నడుపుతాడు. కనుకనే శ్రీకృష్ణుడి గీతలో అర్జునుడితో అట్టి వారిని ఆశ్రయించమన్నాడు. ఇక్కడ మానవులంతా రెండు పొరపాట్లు చేస్తున్నారు. ఒకటి సద్గురును ఆశ్రయించకపోవడం, రెండు దైవీ సంపదను అలవరుచుకోకపోవడం. ఈ దైవీ సంపదనే భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి వారు సంపన్నత్వము అన్నారు. సంపన్నత్వం సాధారణత్వం కలిగి ఉండు, సత్యం ధర్మం తప్పవద్దు, సద్గురు సేవ కలిగి ఉండు అని మానవాళికి తన చివరి సందేశాన్ని అదే పనిగా ఈ 5 సూత్రాల్ని రాత్రింబౌళ్లు కొన్ని రోజుల పాటు అరిచి బోధించారు. తాను సత్యం ధర్మం తప్పద్దు అని అరుస్తూ తన సేవకుల చేత పెద్దగా అరిపించేవారు. వారు కొంతసేపు అరిచి అలిసిపోయి నిద్ర తూగితే ఏమయ్యా చెప్పవు అని అడిగేవారు. ఆ సేవకుడు అరవలేకుంటే మరొకరు కూర్చుని అరుస్తుండాలి. సత్యం ధర్మం తప్పవద్దు అనేది 2-3 రోజులు అరిచి ఆ తర్వాత మరలా సంపన్నత్వం సాధారణత్వం సాధించు అని అరిచేవారు. 2-3 రోజులు రాత్రింబోళ్లు అరిచాక ఆ తర్వాత సద్గురు సేవ సాధించు అని 2-3 రోజులు అరిచేవారు. ఈ మహనీయుని వలె రోజుల తరబడి రాత్రింబోళ్లు అరిచి మానవాళికి తన చివరి సందేశం అందించిన మహనీయుడే లేడని చెప్పాలి. మానవాళ్ళని ఉద్ధరించేవి ఈ ఐదు సూత్రాలేనని ఈ మహనీయుని నిర్ణయము. ఒకటి సత్యం, రెండు ధర్మం, మూడు సంపన్నత్వం, నాలుగు సాధారణత్వం, ఐదు సద్గురుసేవ. అటు గురువనుగ్రహం కలగడానికి సాధనాలు శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురు చరిత్ర పారాయణలేనని చిరంజీవి సుబ్బరామయ్య అనుభవం నిరూపిస్తుంది. కనుక దత్తరూపమైన భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర పారాయణ నామస్మరణమే మన పరమ కర్తవ్యము, పరమ ధర్మము. మహనీయులను ఆశ్రయిస్తే మన లౌకిక సమస్యలు ఏమి కావాలి అనే ఆందోళన మనను నీడలా భయంలాగా వెంటాడుతుంది. అందుకే మనకట్ట అవకాశం వేయడానికే వారు మన లౌకిక సమస్యలను కూడా అవలీలగా దాటిస్తారు. అలాంటి సందర్భాలు శ్రీ స్వామి వారి చరిత్రలో కోకొల్లలు. అలా వారు మనకు ప్రసాదించిన తీరిపిని, విశ్రాంతిని వారిని స్మరించి చరిత్ర పారాయణ చెయ్యడానికి వినియోగించుకోవాలని వారి సంకల్పము. అలా చేయని నాడు వారు మనల్ని మన కర్మకు మనల్ని వదిలేస్తారు. పోయేవాళ్లను పోనిచ్చేదే కదా అన్నారు. కనుక స్వామివారి ఒక వంక ఆర్తుల్ని రక్షిస్తూ మరొక వంక వారిని ధర్మ మార్గంలో మానవ ధ్యేయమైన మోక్షం వైపుకు నడపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం వలన దైవశక్తి పట్ల అపనమ్మకపు బీజాలు మానవుల హృదయాలలో వెంటాడుతూ వారి పూజలు వ్రతాలు నిష్ఫలమయ్యేలా చేస్తున్నాయి. ఇటు వారికి స్వామివారి దివ్యలీలలు కనువిప్పు కలిగించి దైవం పట్ల గాఢమైన విశ్వాసం కలిగేలా చేస్తున్నాయి. ఉదాహరణకి నెల్లూరు జిల్లా కోవూరులో ఒక టీచర్ ఉన్నాడు. వీరు పరమ నాస్తికులు. చాలా చక్కగా ఉపన్యాసించి జనాన్ని అమితంగా ఆకర్షిస్తారు. వీరి నిమ్మతోటికి తెగులు సోకి చాలా దయనీయంగా తయారైంది. ఎన్నో మందులు స్ప్రే చేశారు, లాభం లేకపోయింది. కన్నుల ఎదుటే లక్షల విలువ చేసే నిమ్మతోట అలా అవడం అతనిని చాలా కలవరపెట్టింది. అట్టి ఆపద సమయంలో ఎవరో ఒక మిత్రుడు శ్రీ వెంకటేశ్వర వారిని గురించి చెప్పి అక్కడ నుండి విభూతి తెచ్చి చల్లుకో, చెట్లు బాగుపడతాయి అని సలహా ఇచ్చాడు. విభూతి గుడ్డలో వేసి మూట కట్టి నేలలో వేసి జల కొట్టి ఆ విభూతి కలిపిన నీటిని స్ప్రేయర్తో చెట్లకు కొట్టి గుడ్డలో మిగిలిపోయిన విభూతిలోని పిప్పిని చెట్ల మొదళ్ల దగ్గర చల్లాడు. అతని కన్నులే నమ్మలేనట్లు ఒక వారంలో తోటంతా కనులు మిరుమిట్లు గులుపుతూ చక్కగా చిగురించి శోభాయమానంగా తయారైంది. దేవుని విషయంలో నా వాదనలన్నీ మూలపడ్డాయి. శ్రీ వెంకటేశ్వరే నాకు దేవుడని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను అంటారు ఈ టీచరు. కనుక ఈ టీచర్ గారి విశ్వాసాన్ని ఇక ఏ వాదనలు ప్రక్కదోవ పట్టించలేవు కదా. సద్గురు మహిమ అంటే ఎలా ఉంటుందో తెలిపేదే ఈ నిమ్మతోట ఉదంతము. సకల సృష్టిపైన స్వామివారికి గల ప్రేమ వర్ణనాతీతము. ఆయా ప్రాంతపు ప్రజల సామూహిక కర్మ ఫలితంగా అనావృష్టి సంభవించినప్పుడు వారి కర్మని యోగశక్తితో దహించి సంతృప్తిగా వర్షం కురిసేంత వరకు ఒక్కొక్కప్పుడు 5 రోజులు రాత్రింబోళ్లు నిద్రాహారాలు మాని నిష్ఠలోనున్న రోజులు కలవు. కనుకనే స్వామివారు సంచరించిన ప్రాంతాలకి స్వామివారి ఆశ్రమం నుండి ఎవరు వెళ్లినా వారిని సాక్షాత్తు స్వామిని ఆదరించినట్లు ఆదరిస్తారంటే స్వామి ఎడల వారికి గల ప్రేమ ఏమని చెప్పగలము? ఉదాహరణకి బ్రాహ్మణపల్లి గ్రామ కాపురస్థుడు శంకర్ రెడ్డి గారి నుండి శ్రీ స్వామివారిని గురించి అడిగి తెలుసుకోవాలని వెళ్లారు. అప్పుడు 1:30 రోడ్డులోని ఒక బొంకు దగ్గరుండే వాళ్ళని శంకర్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడా అని అడిగారు. ఆయన చాలా పిసినారి, ఏ టైంలో పోతే వాళ్ళ ఇంట్లో మీకు అన్నం పెట్టరు, ఈ బంకు దగ్గరే ఏదైనా తిని పండి, లేకుంటే ఈ ఎండలో తిరిగి మీరు ఆకలి తీర్చుకునేందుకు ఇక్కడికే రావలసి ఉంటుంది అని చెప్పారు. వాళ్ల మాట వినకుండా వీరు ముందు శంకర్ రెడ్డి గారింటికే వెళ్లారు. బంకు దగ్గర వాళ్ళు చెప్పిన మాటలన్నీ సారుమారైనాయి. వీరు శ్రీ వెంకటేశ్వర వారి ఆశ్రమం నుండి వస్తున్నామని విన్న వెంటనే శంకర్ రెడ్డి గారు వీరిని ముందు అన్నం తినమని తొందర చేశారు. వీరికి చక్కని భోజనం పెట్టి ఎంతో ఆదరించి ఆ తర్వాత వీణుల విందుగా శ్రీ స్వామి వారిని గురించి ఎన్నో విషయాలు చెప్పారు. వారి ప్రవర్తన ద్వారా వారికి శ్రీ స్వామి వారింటే ఉండే పూజ్యభావము ఎంతో తెలుస్తుంది. ఇదే విధంగా ఆ గ్రామంలోని పలువురు వీరిని ఆదరించారు. దీన్ని బట్టి శ్రీ స్వామి వారంటే వారికెంతటి భక్తి ప్రేమలు ఉన్నాయో తెలుస్తుంది. ఈ శంకర్ రెడ్డి గారు ఒక చిత్రమైన శ్రీ స్వామివారి లీల చెప్పారు. ఒకరోజు తాను వేసవి కాలంలో కపిల తోలి ఎద్దులను ఇంటికి తోలుకొస్తున్నాడు. చాలా లోతులో ఉన్నటువంటి నీళ్ళని కపిల ద్వారా లాగిన ఎద్దులు చెమటలు పట్టి నీళ్లు మేత కొరకు ఆవురావురమంటూ ఇంటికి పోతున్నాయి. శ్రీ స్వామివారు మార్గ మధ్యంలో చెట్టు కింద ఉండి శంకర్ రెడ్డిని రమ్మని పిలిచారు. స్వామి, ఈ మోగజీవుల బాధ చూడండి, కపిల లాగలేక చస్తున్నాయి, వీటికి నీళ్లు మేత చూపి వస్తాను అని చెప్పి పోతున్నాడు. ఎంతసేపులే అయ్యా, ఈ రొవ్వంతసేపే కదా అన్నారు శ్రీ స్వామివారు. చిత్రంగా కొద్దిసేపటిలోనే కుంభవృష్టిగా వర్షం కురిసి చెరువులన్నీ నిండాయి. ఎద్దులకి లోతు నుండి నీళ్లు లాగే బాధ తప్పింది. శ్రీ సాంవార ఎద్దుల బాధ చూచి ఎంతగా జాలి చెందారో కాని వెంటనే వర్షం కురిపించారు. ఈ విషయం శంకరరెడ్డి గారికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఇది శ్రీ స్వామివారి కరుణకొక నిదర్శనము. ఆ రోజుల్లో పశువులకి, గొర్రెలకి, మేకలకి జబ్బులు వస్తే మందలు మందలుగా చనిపోయేవి. మనుషులకి కలరా మసూచి వస్తే గ్రామమంతా తుడిచిపెట్టుకుపోయే రోజులు. అతి భయంకర పరిస్థితులలో శ్రీ స్వామివారు ప్రసాదించే దారం, సాంబ్రాణి వారికి శ్రీరామ రక్షించేవి. అటు అనుభవాలు పొందిన భక్తులు నేటికీ అలాంటి జబ్బులు వస్తే స్వామివారి సమాధిని ఆశ్రయించి రక్షణ పొందుతున్నారు. కైలాబ భారతదేశంలో పడుతుందని అందరూ భయభ్రాంతులైనట్టి తరుణంలో కూడా స్వామివారది ఎక్కడో నీళ్లలో పడుతుందిలేయ్యా అని అభయమిచ్చి సకల జీవుల దుఃఖాన్ని నివారించారు. స్వామివారు సంచరించిన ప్రాంతాలన్నీ ఎంతో బెట్ట ప్రాంతాలు, ఆర్థికంగా బాగా వెనుకబడిన ప్రదేశాలు. నేడా పల్లెలన్నీ ఎంతో సస్యశ్యామలంగా ఉన్నాయంటే అది స్వామివారికి భిక్షనిచ్చిన భాగ్యమే. వెంకయ్య పేరు మీద పిడికిడు మెదుగులు పెట్టిన వారికి, తెచ్చిన వారికి వారి మంచి చెడ్డలన్నీ మనం చూడొద్దయ్యా అని అభయం ఇచ్చున్నారు కదా. గొలగముడిలో ఒకప్పుడు వర్షాధారపు సేద్యం. నార్లు కొయ్యాలన్నా, నార్లు నాటాలన్నా వర్షం కావాలి. కాని నేడు స్వామిశీల డ్యాం వలన వర్షాధారంపై సస్యశ్యామలమయ్యింది. స్వామివారి భక్త రక్షణ చేయడమే కాక మనందరి కొరకు ధర్మాన్ని ఆచరించి చూపించారు. నియమ పాలన, ప్రపంచం తలక్రిందులైనా తన నియమం తప్పేది లేదు. ప్రయాణంలో శిష్యులు రేఖ తెచ్చేందుకు మర్చిపోయినప్పుడు 3 రోజులు ఆహారం లేకపోయినా తాటాకు రేఖ వచ్చే వరకు గంజి తాగలేదు. పిడుగులు పడినా కాని వర్షం వెల్లువలైనా సరే ఫలాని చోట 8 గంటలు అగ్నిహోత్రం వ్రేల్చాలంటే వ్రేల్చి తీరవలసిందే, ఫలాని చోట 8 గంటలు ఉండాలంటే 8 గంటలకు 1 నిమిషం కాలం కూడా ఎక్కువ ఉండేందుకు వీలు లేదు. వైరాగ్యం, పాత గుడ్డలు, గోనె సంచులు, అల్యూమినియం దబర్లు, తాటాకు చాపలు తప్ప ఇతరత్ర ఏమీ వాడేది లేదు. ఊర్లో నాగతాత పాత గుడ్లు అడిగి తెస్తే వాటిలో చినుగులేనివి చూసి వద్దని పారేసేవారు, చినిగినవే తీసుకునేవారు. బలవంతంగా ఇచ్చి వెళ్లిన విలువైన బెడ్షీట్ ని 3 అంగుళముల వెడల్పు ముక్కలు చేసినాక ఒప్పుకోలేదు. విలువైన జిప్ బ్యాగ్ ఇస్తే మంటలో వేసి కాల్చిందాకా నిద్రపట్టలేదు. ఎట్టి పరిస్థితులలోనూ భిక్షాన్నం తప్ప విందులు ఆరగించేవారు కాదు. పండుగ నాడైనా భిక్షాన్నం తేవలసిందే. ఏనాడు రుచిని పట్టించుకుని ఎరగరు. ఉదాహరణకు ఆకలైనప్పుడు లడ్డూ పెట్టినా తింటారు, కాని దాని రుచి చంపేందుకు దానిలో పచ్చి మిరప్పటి కలిపి తినేవారు. చలిబాధ ఎంత దుర్భరమైనా, ఎంత ఎండ తీవ్రత అయినా సరే గృహస్థుల ఇళ్లలో ప్రవేశించి ఎరుగరు. పడుబడ్డ దేవాలయము, చెట్లు, గ్రామ చావడి మొదలుగున వారి నివాస స్థానములు పర్యటన లేకుండా తనకు తన బృందానికి మంచి వసతులు లభిస్తున్నవని, ఏ గ్రామంలోనూ నిలకడగా శాశ్వతంగా ఉన్నది లేదు, 24 గంటల సేపు బ్రహ్మంలో లీనమై ఉండే చివరి 2 సంవత్సరాల వరకు కనీసం దోమతెర వేయటం కాని మంచు సోకుతుందని పందిరి అమర్చడం గాని స్వామి అంగీకరించి ఎరుగరు. కాళ్లు పట్టుకుపోయి నడవలేని పరిస్థితిలో కూడా 4 అంగుళములు ఎత్తు చక్రములు గల బండిలో మైళ్ల తరబడి ప్రయాణం చేయటం వారికే తగింది. ఎంతమంది ప్రాధేయపడినా ఆంజనేయ స్వామి గుడికి ప్రహారీ కట్టించారే కాని చిన్న ఇల్లైనా తన కొరకు వేసేందుకు అంగీకరించలేదు. త్యాగం, ధన కనక వస్తువాహనములు దానం చేయటం చూస్తామే కాని ఇతరులను ఆదుకున్నట్టుకు శరీరాన్ని బాధలకి గురి చేయటం ఎక్కడా చూడము. కుష్టు వ్యాధి పీడితుల బాధ, చలిది వ్యాధి పీడితుల జిలలాంటి అనేక భక్తుల బాధల్ని స్వామివారే తమ శరీరంతో అనుభవించి వారికి సేవ తీర్చారు. ప్రపంచంలో ఇంతకంటే మించిన త్యాగం ఎచ్చట చూడగలం? అట్టి త్యాగశీలికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోనగలము? అలాంటి త్యాగం మనం కూడా ఆచరించినప్పుడు దేవుని కృప పొందగలము. ధర్మనిరతి, ఏనాడు తన బృందంలోని వారందరి భోజనాలు పూర్తి కాకముందు స్వామివారు గంజి తాగి జరుగురు. ఎంతటి రుగ్మతలో ఉన్నా కాని, ఎంత తొందర ప్రయాణంలో ఉన్నా ఆర్తితో తన స్మరించిన వారి బాధలు తీర్చే వరకు అడుగు కదిల్చేవారు కాదు. ఒకరోజు కలిచేడి కళ్యాణరంగని దగ్గర శ్రీ స్వామివారు ఉన్నారు. ఆ గ్రామం నుండి వెంటనే మరొక గ్రామం పోవాలని బండి తీసుకురమ్మన్నారు. వ్యవసాయ కాలమైనందున బండి దొరకలేదు. శ్రీ సాంబార్ తొందర చేయించినందున ఎంతో కష్టం మీద ఒక భక్తుని అభ్యర్థించి బండి తెచ్చారు. సామానంతా బండికి ఎక్కించి స్వామివారిని బయలుదేరమంటే పోయేందుకు వీలులేదు, బండివానికి 6 రూపాయలు ఇచ్చి పంపించండి అని పలుమార్లు చెప్పసాగారు. ఇక తప్పింది కాక సామాన్ దించేశారు. అప్పుడు ఒక యానాది మనిషి కడుపు నొప్పితో బాధపడే తన బిడ్డను తీసుకుని ఏడుస్తూ శ్రీ స్వామిని శరణు వేడింది. ఎవరినీ తాకని శ్రీ స్వామివారు ఆ బిడ్డని కంఠ నుండి పాదాల వరకు ముమ్మారు సరిరీగానే ఆ బిడ్డను 4 రోజులుగా బాధిస్తున్న కడుపు నొప్పి మాయమైంది. ఆ బిడ్డ వస్తున్నాడనే శ్రీ స్వామివారు బండి ఎక్కలేదు. ఆపదలో తనపై విశ్వాసంతో తన ఆశ్రయించే మిషతో ఆమె వస్తుంటే తాను అక్కడ నుండి బండిలో వెళ్లడం అధర్మమని శ్రీ స్వామివారి భావన. కనుకనే ప్రయాణమును మానుకుని బండివానికి 6 రూపాయలు ఇచ్చి పంపారు. ఆ రోజు శ్రీ స్వామివారి వలన ఆ బండివానికి పని లేకుండా పోయింది. కనుక ఆ రోజు కూలీ శ్రీ స్వామివారే ఇచ్చారు. ధర్మం అంటే ఎలా ఉంటుందో మహనీయుల ఆచరణ చూసి నేర్చుకోవాల్సిందే. కానీ మనం మాటలతో ధర్మం గురించి మాట్లాడలేము. వారిలాగా మనం కూడా ధర్మం ఆచరిస్తే దేవుని కృప పొందగలుగుతాము. అట్టి సమయాలలో తన కొరకు వచ్చిన బండివానికి పని లేకపోయినా బాడిగిచ్చి పంపందే ఒప్పుకోరు. తను సేవిస్తుందే భక్తులపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల బాధ్యత శ్రీ స్వామివారు పూర్తిగా వహించి వారందరినీ అనుక్షణము ఏమారక కాపాడేవారు. ఒకరోజు రోసిరెడ్డిని తన చిన్న కుమారుని పేరు రాసి ఒక చీటి ఇమ్మని తొందర చేసి ఆ చీటి తన తొడ కింద పెట్టుకున్నారు. తన కుమారుని ఏదో గండ నుండి శ్రీ స్వామివారు రక్షించారని రోసిరెడ్డి అనుకున్నాడు. కానీ వివరం తెలియలేదు. 3 రోజు రోసిరెడ్డి కుమారుడు వచ్చి శ్రీ స్వామివారు తన ప్రాణగండ నుండి రక్షించిన విధానాన్ని వివరించాడు. తాను మామిడికాయలు భర్తీ వేసిన బండి తోలుకుని ఒక కొండ ఎక్కుతున్నాడు. ఎద్దు అణికి వేసిన కాడి మెడ మీద నుండి ప్రక్కకు తొలగింది. అందువల్ల ఎక్కడ ఎక్కుడులో పోతున్న బండి క్రమంగా వెనకకు దొరలసాగింది. బండిని నిలపలేకపోయాడు. బండి, ఎద్దులు తాను సుమారు 40 అడుగుల లోతులోని వాగులో పడిపోయారు. అంత ఎత్తులో నుండి పడిపోతే బండికి కానీ ఎద్దులకు కానీ తనకు కానీ ఎలాంటి దెబ్బ తగలలేదు. మామూలుగా అయితే బండి, ఎద్దులు తాను నుగ్గునుగ్గై ఉండాలి. తాను ఈ విధంగా రక్షింపబడ్డం కేవలం శ్రీ స్వామివారి కృప వలనే జరిగిందని, శ్రీ స్వామివారికి తన కృతజ్ఞతలు తెలిపేందుకే వచ్చానని చెప్పాడు. శ్రీ స్వామివారు ఆయన పేరు రాసిన చీటిని తొడకింద పెట్టుకున్న సమయంలోనే ఈ యాక్సిడెంట్ జరగడంతో ఈ చిత్రమైన విషయం శ్రీ స్వామివారి దయ వల్లనే జరిగింది అని అందరూ తెలుసుకున్నారు. ఈ విధంగా తనను ఆశ్రయించిన వారినందరినీ రాత్రింబొళ్ళు కంటిని రెప్పవలే కాపాడేవారు. నేటికి కాపాడుతున్నారు. తనకు ఏదైనా ధర్మం కాదని తోచినప్పుడు పైవాళ్లు ఒప్పుకోరయ్యా అని చెప్పేవారు. ఇట్టి మహనీయుని నోటి వెంబడి ఏ మాట వచ్చినా జరిగి తీరవలసిందే. వెంకయ్యది ఒకటే మాట కదయ్యా అని చెప్పేవారు. ఓర్పు, భూదేవి కంటే మించిన ఓరిమి కలవారు. ఎంతటి దుర్మార్గును కూడా వీసమెత్తు కూడా అని ఎరుగరు. స్వామివారి మహిమ తెలియని దుండగి స్వామివారి చెంపపై ఒక దెబ్బ కొట్టినప్పుడు కూడా నోరు విప్పి ఎరుగరు. నోరు విప్పకూడదయ్యా అనేదే వారి సందేశం. తన జీవితకాలం అంతట్లో ఏ వ్యక్తిని నిందించి కానీ పొగిడి కానీ ఎరుగరు. మన అన్నం దగ్గర కూర్చుని అదే కూర ఏమ ఎలా తయారు చేస్తారో చెప్పుకుంటూ ఉంటాము. ఎవరెవరు ఎలాంటి వ్యక్తిలో చెప్పుకుంటాము. ఇదంతా సాధన అని భ్రమిస్తాము. ఇట్టి మహత్తర దైవీ సంపదతో విరాజిల్లుచు సాధారణ మానవుని వలె మన మధ్య సంచరించిన వారి సాధారణత్వమును ఏమని కొనియాడగలము. ఇదంతయు మన కొరకు ఆచరించి చూపిన ధర్మ మార్గం మాత్రమే. నేనే పరమాత్మనని, నాకు గురువేందుకయ్యా అని పలికిన స్వామికి ఇట్టి ఆచరణతో పని ఏమి? మాకేదైనా బోధించమన్నప్పుడు చూసి నేర్చుకోండియా అన్నారే కాని ఎవరికి ఎటువంటి మంత్రోపదేశం చేయలేదు. ఇటు మహాత్మను గురించి, వారి ప్రేమతత్వాన్ని గురించి ఎంత వ్రాసినా వెళ్తే అవుతుంది. అవాంగ్మానసు గోచరిన తత్వాన్ని మాటలలో వ్రాయగలమా? లోక కళ్యాణ నిమిత్తమే అవతరించిన ఆ మహాత్ముని తత్వాన్ని, దివ్యలీలని చూద్దాము. పచ్చిత్రాగుబోతుల్ని సాత్వికులుగా చేయటం కంటే లోక కళ్యాణం ఏముండగలదు? భార్యలను వదిలి పరస్త్రీల పంచనబడి ఉన్న మగధీరుల మనసు మార్చి వారి కాపురం నిలబెట్టడం కంటే కళ్యాణం ఏం కావాలి? స్వామితో అనుభవం కలిగి కృతజ్ఞతతో ధర్మాన్ని ఆచరించడం కంటే ఎక్కువగా ప్రజలకు ధర్మాచరణ ఎవరు నేర్పగలరు? మానవులు బాధ్యతాయుతంగా ధర్మాన్ని ఆచరిస్తే రామరాజ్య స్థాపన జరిగినట్లే కదా. అటు మార్పు స్వామివారి భక్తులలో మనం చూడవచ్చు. ఇంతకంటే లోక కళ్యాణం ఏం కావాలి? చూసి నేర్చుకోండియ్యా అన్నారు. ఎక్కడో ఎవరినో చూసి నేర్చుకునేదానికండి, శ్రీ స్వామివారిని చూసి నేర్చుకోవడం ఉత్తమం కదా. రాకన్ మానవ హాని వృద్ధులు మహాఘోరారణ్యమునం డాగిన నన్నదే వారి ముఖ్య జీవిత సూత్రము. తన జీవితావసరాలైన తిండి బట్ట నీడల గురించి ఏనాడు ఒక్క ఆలోచన కూడా రానిచ్చి ఎరుగరు. మనకు రావలసినవి ఎలాగైనా వచ్చి తీరుతాయి, రాని వాటి గురించి మనం ఎంత ప్రయత్నించినా రావు. కనుక వాటిని గురించి ఆలోచన లేకుండా జీవించడమే మనం నేర్చుకోవాల్సింది. ప్రొద్దు ఊగుతుందంటే రాత్రంతా అగ్ని వేల్చుటకు కట్టెలున్నాయా లేదా అని చూచి అడిగేవారు. రాత్రి 8 గంటలైతే భజన వాళ్ళు ఇంకా రాలేదయ్యా అని అడిగేవారు. వీటి రెండింటికి మాత్రమే తన జీవితంలో ప్రాధాన్యతనిచ్చారు. అలాగే మనల్ని జీవించమని తన ఆచరణ ద్వారా బోధించారు. ఒకటి, అన్నపానీయాల కొరకు కూడా ప్రయత్నించకుండా జీవిత ధ్యేయం కొరకు శ్రమించడం. 2, ప్రాణాలను కూడా లెక్క చేయని కఠోరమైన నియమ పాలన. 3, నిర్విరామంగా సాటి జీవుల కొరకు శ్రమించడం. 4, యామరపాటునైనా ఇతరుల్ని విమర్శించడం కానీ పొగడడం కానీ చేయకపోవడం. 5, తనను నమ్ముకున్న వారి కొరకు ఎంతటి కష్టాన్నైనా అనుభవించి సహాయం చేయడం. 6, సత్యం ధర్మం తప్పకుండా జీవిత యాత్ర సాగించేవారే కానీ కష్టాలకి భయపడి సత్యం ధర్మం తప్పేవారు కాదు. 7, భూదేవి కంటే ఎక్కువ ఓర్మి కలిగి ఉండడము. 8, భయం అంటే ఎలాంటిదో తెలియని జీవిత విధానము. 9, దానం చేయడమే తన జీవిత విధానంగా కలిగి చివరికి తన శరీరాన్ని కూడా తన ఆశ్రయించిన వారి కొరకు బాధలకి గురి చేయడము. 10, భగవద్గీతలో చెప్పబడ్డ దైవీ సంపద లక్షణాలన్నీ యథాతథంగా సతసిద్ధమై ఉండడము. 11, అలాగే భక్తి యోగంలో భక్తుని లక్షణాలన్నీ సంపూర్ణంగా ఆచరణలో గలవారే ఉండడము. మనం ఎంత గొప్ప వేడుకలు చేసినా, అన్నదానాలు అలంకరణలు చేసినా అవన్నీ మనతృప్తి కొరకే కానీ శ్రీ స్వామివారిని మెప్పించలేవు. శ్రీ స్వామివారి వలే మనం నిస్వార్థంగా సాటి జీవులకు సేవ చేయడం ఒక్కటే వారిని మెప్పించేది. అవధూత రూపంలో ఉండి కేవలం గోచిగుడ్డతోనూ పాత దుప్పటితోనూ జీవితాన్ని గడిపి మనకు ఆదర్శప్రాయులయ్యారు. సాటి జీవుల బాధ నివారించటం ఒక్కటే జీవిత ధ్యేయంగా జీవించారు. తన ముక్తి కొరకు తపన పడలేదు. తనను గురించి 4 గొప్పగా ప్రచారం చేయాలనే మాట పూర్తిగా వ్యతిరేకించారు. చివరి వరకు తన కుటీరానికి తలుపు ద్వారబంధం లేకుండా జీవించారు. ఈ విధానాన్ని మనం ఆచరించినంత కాలం మనం నిజమైన స్వామి భక్తులం కాలేము. అలాంటి ఆచరణ కలిగిన నాడు మనం వద్దన్నా శ్రీ స్వామివారు మన అండనుంటారు. అన్ని జీవులలో వెంకయ్యన్నాడని రాసుకోయ్యా. ఇదే మనం శ్రీ స్వామివారిని నిజంగా సేవించే పద్ధతి కావాలి. కానీ అలంకరణలు, వేడుకలు, శ్రవణానందకరమైన పాటలు మాత్రమే శ్రీ స్వామివారి సేవలు అని తలవడం అచ్చపు చీకటి అవుతుంది. ఆకలి కుంగుబట్టిన వారికి అన్నం పెట్టమన్నారు. ఆకలైన వారికందరికీ పెట్టమనలేదు. నిజంగా అన్నార్తులకి దేహి అని యాచించిన వారిని వదిలిపెట్టి లక్షాధికారులకు వడ్డించమనలేదు. ఇది మన ఆచరణలో వచ్చినాడు. శ్రీ స్వామివారు మనం వద్దన్నా మన అండనుంటారు. ఇతి మహోన్నత సద్గుణములన్నీ తాను ఆచరించి అలా ఆచరించినందున ఎంతటి ఉన్నత స్థితి కలుగుతుందో మానవాళికి తెలిపిన మహనీయమూర్తి కదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. వారి జీవిత చరిత్ర చదివిన ప్రతి వారికి వారిలాగానే జీవించాలనే కుతూహలం కలగకపోదు. అలాంటి ఆచరణ మనలో కూడా కలిగేటట్లు దయ చూడమని ఆ మహనీయుని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. జై సద్గురురాయ. శ్రీ స్వామివారి తన ఆశ్రయించిన వారి ఎడల ఎంతటి కరుణామయ్యలో తెలిపేదే ఈ తొగురు వెంకయ్య గారి అనుభవం. వీరు రైల్వేలో మెయిల్ డ్రైవర్ గా పనిచేసి రాష్ట్రపతి అవార్డు పొందారు. ప్రస్తుతం రిటైర్ అయి ఉన్నారు. ఒకప్పుడు వీరి వెన్నెముకలో బెనుకు వల్ల విపరీతంగా నొప్పి వచ్చింది. ఆపరేషన్ చేసిన గ్యారంటీ లేదన్నారు డాక్టర్లు. వీరు శ్రీ స్వామివారిని ఆశ్రయించగానే చిన్న స్వప్నం ద్వారా వీరి బాధ నివారణ చేశారు. ఎన్నో వేల మంది భక్తులున్నప్పటికీ మహాసమాధనంతరం వీరొక్కరికే శ్రీ స్వామివారు మంత్రోపదేశం చేయడమే వీరి ప్రత్యేకత. 1994 ప్రాంతంలో వీరి కన్నుకి పొర వచ్చింది. ఆపరేషన్ చేయించుకోమంటారా అని ఒక చీటి, ఆపరేషన్ వద్దని శ్రీ స్వామివారి ఆజ్ఞ అని మరొక చీటి పెట్టారు. ఆపరేషన్ వద్దని చీటి వచ్చింది. దీనితోడు ఒక రోజు వీరి స్వప్నంలో శ్రీ స్వామివారి కత్తి తీసుకుని కళ్ళు ఆపరేషన్ చేస్తానంటున్నారు. శ్రీ స్వామివారు 3 అడిగితే వీరే 3 వద్దు స్వామి అని చెప్పారు. అది మొదలు సంవత్సరాలు దొరికిపోతున్నా కన్ను ఆపరేషన్ చేయించుకోలేదు. ప్రస్తుతం 2 కన్ను కూడా పొర వచ్చినందున కనిపించదు. ఏ పుస్తకమూ చదవలేడు. చదివేందుకు ప్రయత్నిస్తే కళ్ళ వెంబడి నీళ్లు కారి నొప్పి వస్తుంది, దోవ కనిపించదు, లైట్ల వెలుతురులో అసలే కనిపించదు. ఒకరోజు వీరికి మౌనబోధ అనే పుస్తకం పోస్ట్ లో పంపారు. పుస్తకం చేతికి తీసుకుని కళ్ళగద్దుకుని పుస్తకం పేరు చదివారు. కళ్ళు నొప్పి లేదు. మహా అద్భుతంగా పుస్తకమంతా చదివినంత వరకు చూపు బాగానే ఉండింది. కళ్ళు నీళ్లు నొప్పులు లేవు. పుస్తకం చదవడం అయిపోగానే చూపు తగ్గింది. ఈ దివ్యానుభవానికి ముగ్ధుడై వెంటనే గొలగముడి వచ్చి సమాధి దర్శించి తన కృతజ్ఞతాభావం తెలుపుకోవాలని ఉగలాట పడ్డాడు. కుమారుడి ఇంట్లో లేడు. కోడలు వీరిని ఒక్కరినే పంపేందుకు భయపడుతోంది. ఆటోవానికి చెప్పి రైలు ఎక్కించమంది. ఈయన రైల్వే స్టేషన్ దగ్గర ఆటో దిగి అతన్ని పంపేశారు. తానొక్కడే ప్లాట్ఫారం మీదకి వచ్చి రైలు ఎక్కాడు. నెల్లూరులో రైలు దిగి స్టేషన్ బయట వరకు నడిచి వచ్చి మరలా ఆర్టీసీ బస్టాండ్ వరకు ఆటోలో వచ్చి బస్సు ఎక్కి గొలగమూడిలో దిగారు. గొలగమూడి రాగానే మరలా చూపు తగ్గింది. స్నేహితుని ఇంటికి రాలేక కర్రతుమ్మ చెట్లలో రోడ్డు పక్క తంటాలు పడుతుండే ఎవరో పుణ్యాత్ముడు ఆ ఇంటికి తీసుకువచ్చాడు. కళ్ళు కనిపించక పుస్తకాలు చదవడం మానేసిన వీరికి చూపునిచ్చి తన దివ్యలీలలు స్వయంగా చదివేటట్లు చేయడమే కాక గొలగముడికి వచ్చినంత వరకు చూపు ఇవ్వడం, గొలగముడి చేరగానే చూపు ఉపసంహరించడం ఎంత అద్భుతమో చూడండి. నీకు అవసరమైనదంతా నేనే చేస్తాను, చూపు లేదని బాధపడవద్దని శ్రీ స్వామివారి వీరికి దివ్య బోధ చేస్తున్నారు. ఈ బోధను వీరి అనుభవం ద్వారా గ్రహించి మనస్సులో శ్రీ స్వామివారి ఎడల కొరత లేకుండా జీవించాలని వారికే కాక మనందరికీ శ్రీ స్వామివారు బోధిస్తున్నారు. ఖమ్మం జిల్లా దమ్మపేట కాపురస్తుడు పాలిపు సూర్యచంద్రరావు తన దివ్య అనుభవం ఇలా వివరిస్తున్నారు. నాకు ధూమపానం పొగత్రవణ అలవాటు ఉండేది. రోజుకి 5 రూపాయలు ఈ దురభ్యాసానికే ఖర్చు చేయవలసి వచ్చేది. ఈ దురభ్యాసం లేకుండా చేయమని శ్రీ స్వామివారిని ప్రార్థించాను. శ్రీ స్వామివారి ఆరాధనకు కూడా వచ్చాను. నిత్యం శ్రీ స్వామివారిని ఈ విషయం గురించి ప్రార్థిస్తూనే ఉన్నాను. కొంతకాలం తర్వాత నా స్వప్నంలో అగ్ని రూపం దాల్చిన 2 వ్యక్తులు కనిపించారు. వాళ్ళిద్దరూ ఏకమై ఒక రేపపాటు కాలంలో ఒకరైపోయారు. నా స్వప్నం అంతరించింది. అది మొదలు నాకు ఈ దురభ్యాసం పూర్తిగా లేకుండా పోయింది. నా అనుభవం 10 మందికి చెప్పి శ్రీ స్వామివారి కృప వారు కూడాను పొందేటట్లు చేయడం ఒక్కటే నేను శ్రీ స్వామివారికి చేయగల సేవ అని భావిస్తున్నాను. భగవంతుడు 1 సర్వవ్యాపకుడు, అంతటా ఉన్నవాడు భగవంతుడు అంటే, 2 సర్వజ్ఞుడు, ఈ సృష్టిలో సర్వము తెలిసిన వాడు, 3 సర్వ సమర్థుడు, ఏదైనా చేయగల సామర్థ్యము కలవాడు అని సర్వశాస్త్రాలు చెబుతున్నాయి. భగవంతుని యొక్క ప్రతిరూపాలే శ్రీ వెంకయ్య స్వామి వంటి మహనీయుల రూపంలో భక్త జనోద్ధరణ కొరకు భూమిపై అవతరిస్తారు. ఆశ వ్యామోహములలో పడ్డ మానవులు సద్గురువుల రూపంలోని మహనీయులను తలవకున్నా ఆపద సమయంలో తన భక్తులను ఆదుకోవడం చూస్తాము. వారు నిరంతరము మనవైపు చూస్తుంటే మన ఆలోచనలో మునిగి ఎక్కడో చూస్తుండడం అపచారం కదా. మనకు ఆపద వచ్చాక వారికి చెప్పుకోవడం, పారాయణలు మొక్కుబడులు ప్రదర్శనలు చేశాక వారి ఆపద తీర్చడం ఒక పద్ధతి. అలా కాక ఆ ఆపద రాకముందే మనల్ని జాగ్రత్త పరిచి ఆ ఆపద మనకి సంభవించకుండా చేయడం వారి మాతృప్రేమకి నిదర్శనం కదా. పెసల సుబ్బరామయ్య కుమారుడు నిద్రపోతే లేపేది చాలా కష్టం. ఒకరోజు ఇంటి నిండా అతిథులున్నందున ఆ పిల్లవాడు గోడను ఆనుకుని చాప మీద పడుకుని ఉన్నాడు. వాని పక్కన సుబ్బరామయ్య పడుకుని ఉన్నాడు. అర్ధరాత్రి వేళ అతని మొద్దు నిద్ర ఏమైందో, అక్కడ గోడ మీద తేలుందని తండ్రిని నిద్రలేపారు. అక్కడ తేలుందని నీకు ఎలా తెలిసిందిరా అంటే, ఆ తేలు నా గాలు కాలుని గీకుతోంది, అప్పుడే నాకు మెలకు వచ్చింది, చూస్తే తేలు ఉంది అని చెప్పాడు. అతడు తన నిద్రలో తన కాలుతో దాన్ని అలా కదిలిస్తే అది కసికొద్ది గట్టిగా కుట్టి ఉండేది. అలా జరగకుండా వీరికి మెలకు తెప్పించి తేలును గుర్తుపట్టేటట్లు చేశారు. తేలు కుట్టవలసి ఉంది, దాని కొండె వేణి తాకింది, కాని విషం మాత్రం ఇతని శరీరంలోకి ప్రవేశపెట్టనివ్వలేదు. మనం యామరి ఉన్న సమయంలో కూడా శ్రీ స్వామివారు మనల్ని రక్షించడం అంటే అదే కదా. స్మృతి మాత్ర ప్రసన్నుడనే విషయాన్ని చల్లా శ్రీరాములు శెట్టి గారు కృష్ణపట్నం నెల్లూరు జిల్లా ఇలా వివరిస్తున్నారు. నేను అనకేపల్లి నుండి నిత్యం భిక్షానం శ్రీ స్వామివారి ఆశ్రమానికి తేవడం అనే సేవ చేస్తున్నాను. 1995 రేపు సంక్రాంతి పండుగ అనగా నాకు చలి జ్వరం, విపరీతమైన ఒళ్ళు నొప్పులు వచ్చాయి. ఒళ్ళు నొప్పులను తట్టుకోలేక పిల్లకాయల చేతన ఆ ఒళ్లంతా చాలాసేపు తొక్కించుకున్నాను. పండుగ రోజు భక్తులందరూ తాము చేసుకున్న తినుబండారాలు శ్రీ స్వామి వారికి సమర్పించుకోవాలని ఆశతో ఉంటారు. నేను భిక్షకు పోకుంటే వాళ్లంతా బాధపడతారు, కనుక రేపు భిక్షకు వెళ్లేటట్లుగా చేయమని శ్రీ స్వామివారిని ప్రార్థించాను. నాకు నిద్ర రాలేదు. నా ముందు బారెడు దూరంలో నా వైపే కన్నార్పక చూస్తూ శ్రీ స్వామివారి సేవకుడు ఒకరు నిలబడి ఉన్నారు. ఈ మనిషి ఇక్కడికి ఎలా వచ్చాడు అని అనుకుంటూ ఆ వ్యక్తి తిరిగి కుటీర్ నుండి బయటికి వెళ్లేటప్పుడు పలకరించాలనుకున్నాను. మరుక్షణంలో ఆ వ్యక్తి అక్కడ లేడు. అంతవరకు నన్ను బాధ పెట్టిన చలి జ్వరము ఒళ్ళు నొప్పులు అంత లేకుండా పోయాయి. తెల్లవారి యథాతథంగా భిక్షకు వెళ్లి వచ్చాను. రాత్రి నా కుటీరంలో కనిపించిన సేవకుడిని అడిగితే నేను ఆ ఛాయలకే రాలేదు అంటాడు. అప్పుడు అర్థమైంది, ఆ వ్యక్తి అలా కనిపించకుంటే నాకు జ్వరము ఒళ్ళు నొప్పులు మామూలుగా తగ్గాయని భావిస్తానని శ్రీ స్వామివారే ఆ రూపంలో దర్శనం అనుగ్రహించి నా బాధని తొలగించారని రూఢి అయింది. చిత్తలూరు అవతల చీరల వారి కండ్రిక, నెల్లూరు జిల్లా గ్రామ కాపురస్తులు, కట్టా వెంకట సుబ్బయ్య భార్య రామలక్ష్మమ్మ, ప్రస్తుతం నెల్లూరు రంగనాయకులపేట జీనిగల వారి వీధిలో కాపురం ఉంటున్నారు. శ్రీ స్వామివారికి ఈమె ఎప్పుడో తన పెండ్లి కాకముందు చేసిన సేవకి గాను శ్రీ స్వామివారు తన అవిటిత నుండి రక్షించిన విధానాన్ని తెలుపుతోంది. 1994 నేను పూర్తిగా షుగర్ పేషెంట్ ని. అప్పుడు నాకు ఎడమకాలు బటన వేలిపై గడ్డలేచి కాలంతా వాచిపోయి మహంతమైన బాధ అనుభవిస్తున్నాను. ఆర్థికంగా పేదరాలనైనందున మద్రాసు స్టాన్లీ హాస్పిటల్లో ఉచిత వైద్యం కొరకు చేరాను. కొందరు డాక్టర్లు బటన వేలిని తీసేయాలంటే, మరికొందరు పాదం సగం తీసేయాలని, ఇంకా కొందరు పాదమంతా తీసేయాలని, షుగర్ పేషెంట్ గనక పథ్యం చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. విపరీతమైన బాధ, ఏడ్చుకుంటూ పడుకున్నాను. నా స్వప్నంలో మేళతాళాలతో ఊరేగింపు వస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వస్తున్నారని చెబుతున్నారు. నేను దగ్గరకు పోకముందే ఉత్సవం మలుపు తిరిగి వెళ్లిపోయింది. కన్నీటితోనే మెలకు వచ్చింది. స్వామి, తమరు నన్ను కష్టకాలంలో మరిచిపోకుండా గుర్తు చేస్తున్నారా? ఆపరేషన్ లేకుండా కాలు నయం చేసి ఇంటికి చేర్చారంటే మీ ఆశ్రమంలో ఒక్క నెల సేవ చేస్తాను, నాకేదైనా శక్తి ఉంటే హుండీలో వేస్తానని మొక్కుకున్నాను. తెల్లవారి వేలూరు నుండి విజిటింగ్ డాక్టర్ వచ్చి కాలు తీసేస్తే ఈమె జీవితాంతం అవిటిదవుతుంది. షుగర్ నరాలకి వ్యాపించలేదు. రక్తమెక్కించి మంచి ఆహారం మాంసం వగేరా ఇచ్చి ఇంజెక్షన్లతోనే మాన్పమని వ్రాసి వెళ్లిపోయింది. అలా చేయగానే శ్రీ స్వామివారి కృప వలన వారం 10 రోజులలోనే ఆపరేషన్ లేకుండానే కాలు బాగే ఇంటికి వచ్చింది. మృక్కుబడి ప్రకారం గొలగమూడి ఆశ్రమంలో సేవ చేస్తున్నాను. నా పెండ్లి కాకముందు శ్రీ స్వామివారికి చేసిన సేవకి ప్రతిగా నేను తలవకున్న స్వప్నం ద్వారా గుర్తు చేసి నన్ను రక్షించిన ఆ కరుణామయనికి ఏ విధంగానూ రుణం తీర్చుకోలేను. ఏ బాధలు లేనప్పుడు శ్రీ స్వామివారికి చేసిన సేవ ఎన్నటికీ వ్యర్థం కాదు. ఈ లీల ద్వారా మానవాళికి శ్రీ స్వామివారు ఒక గొప్ప సందేశం 1000 రెట్లు ఎక్కువగా అరిచి బోధిస్తున్నారు. ఏమిటది? ఆపదలో మొక్కడం, అది తీరేక శ్రీ స్వామివారిని మరిచిపోవడం వ్యాపారం అవుతుంది. కట్టా రామలక్ష్మి గారి చిన్ననాడు శ్రీ స్వామివారికి ఏ కోరిక లేకుండా సేవించింది. ఆనాడు నిస్వార్థంగా సేవించింది కనుకనే ఆపద సమయంలో ఆమె ప్రార్థించకపోయినా గాని తనను తాను స్వప్నం ద్వారా ఎరుకుపరుచుకుని ఆమె చేత ప్రార్థన చేయించారు. మనల్ని కూడా ఆపద లేనప్పుడు నిస్వార్థంగా శ్రీ స్వామివారిని సేవించమని బోధిస్తున్నారు. శ్రీ లక్కాకుల కృష్ణమూర్తి ఫార్మాసిస్ట్ కలువాయ్య గారి అనుభవం కూడా ఇలాగే ఉంది. స్వామి కృప అనే పుస్తకంలో 24వ పేజీలో చూడగలం.